ಶ್ರೀ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ. ಯಥಾರ್ಥ ಗೀತ ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತ ಅಷ್ಟಾದಶೋಧ್ಯಾಯಂ. ఇది గీత యొక్క అంతిమ అధ్యాయం. దీని పూర్వార్థంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అనేక ప్రశ్నలకు చెప్పిన సమాధానాలున్నాయి. మరియు ఉత్తరార్థంలో గీత యొక్క ఉపసంహారం, గీత వలన లాభం ఏమిటి అన్న విషయాలు ఉన్నాయి. 17వ అధ్యాయంలో ఆహారం, తపస్సు, యజ్ఞం, దానం మరియు శ్రద్ధల యొక్క స్వరూపం విభాగ సహితంగా చెప్పబడింది. అదే సందర్భంలో త్యాగం యొక్క రకాలు మిగిలిపోయాయి. మనుష్యుడు ఏవైనా చేస్తే వాటికి కారణం ఏమిటి, ఎవరు చేయిస్తారు, భగవంతుడు చేయిస్తాడా లేక ప్రకృత, ఈ ప్రశ్న మొదటి నుంచే ఆరంభమైంది. దానిని ఈ అధ్యాయంలో మళ్లీ వివరించడం జరిగింది. ఇదే రకంగా వర్ణవ్యవస్థను గురించిన చర్చ జరిగి ఉంది. సృష్టిలో దాని స్వరూప విశ్లేషణ ఈ అధ్యాయంలో ప్రస్తుతీకరించబడింది. చివరిలో గీత వలన దొరికే విభూతుల గురించి వివరించబడింది. గత అధ్యాయంలో అనేక విషయాల విభజనను గురించి విని అర్జునుడు స్వయంగా ఒక ప్రశ్న వేశాడు. త్యాగం మరియు సన్యాసాలను గురించి కూడా విభాగ సహితంగా చెప్పండి అని. అర్జున ఉవాచ.
సన్యాసస్య మహాబాహు తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశి నిషూదన.
అర్జునుడు అన్నాడు, హే మహాబాహు, హృదయం యొక్క సర్వస్వమైన వాడా, హే కేశినీ శోధన, సన్యాసం మరియు త్యాగం యొక్క యథార్థము స్వరూపము గురించి వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. పూర్ణత్యాగమే సన్యాసం. అందులో సంకల్పాలు మరియు సంస్కారాలు కూడా సమాప్తమైపోతాయి. దీనికంటే ముందు సాధన పూర్తయ్యే కాలంలో ఉత్తరోత్తరంగా ఆసక్తిని త్యాగం చెయ్యడమే నిజమైన త్యాగం. ఇక్కడ రెండు ప్రశ్నలున్నాయి. సన్యాసం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. మరియు రెండవది, త్యాగం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, శ్రీ భగవాను వాచ.
కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహుస్ త్యాగం విచక్షణా.
అర్జున, చాలామంది పండితులు కామ్య కర్మలను త్యాగం చెయ్యటాన్ని సన్యాసం అంటారు. మరియు చాలామంది బుద్ధిమంతులు సంపూర్ణ కర్మ ఫలాలను త్యాగం చెయ్యటాన్ని త్యాగం అంటారు.
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞ దాన తపః కర్మ. न त्याज्यमिति चापरे।
చాలా మంది విద్వాంసులు ఏమంటారంటే, కర్మలన్నీ దోషయుక్తమైనవి కాబట్టి త్యజించడానికి యోగ్యమైనవి అని. ఇతర విద్వాంసులేమంటారంటే, యజ్ఞం, దానం మరియు తపస్సులు వదిలివేయడానికి యోగ్యమైనవి కావు అని. ఈ ప్రకారంగా అనేక అభిప్రాయాలను వినిపించి యోగేశ్వరుడు తన నిశ్చిత అభిప్రాయాన్ని చెబుతాడు.
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః.
హే అర్జున, ఆ త్యాగం విషయంలో నువ్వు నా నిశ్చయాన్ని విను. హే పురుషశ్రేష్ట, ఆ త్యాగం మూడు రకాలని చెప్పబడింది.
యజ్ఞదాన తప కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణా.
యజ్ఞం, దానం మరియు తపస్సు ఈ మూడు రకాల కర్మలు త్యాగం చెయ్యడానికి యోగ్యమైనవి కావు. వీటిని తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే యజ్ఞం, దానం మరియు తపస్సు ఈ మూడే పురుషులను పవిత్రం చేసేవి. శ్రీకృష్ణుడు ప్రచారంలో ఉన్న నాలుగు అభిప్రాయాలను చెప్పాడు. మొదటిది కామ్య కర్మలను త్యాగం చెయ్యడం. రెండవది సంపూర్ణ కర్మఫలాలను త్యాగం చెయ్యడం. మూడవది దోషయుక్తంగా ఉండటం వలన అన్ని కర్మలని త్యాగం చెయ్యడం. మరియు నాలుగవ అభిప్రాయం యజ్ఞం, దానం మరియు తపస్సులు త్యాగం చేయ యోగ్యం కావు. వాటిలో నుంచి ఒక అభిప్రాయంతో తన అంగీకారం వ్యక్తం చేస్తూ అన్నాడు, అర్జున, నాది కూడా ఇదే నిశ్చితమైన అభిప్రాయం. యజ్ఞం, దానం మరియు తపస్సులనబడే క్రియలు త్యాగం చేయ యోగ్యం కావు. దీనివలన రుజువయ్యేదేమిటంటే, కృష్ణుని కాలంలో కూడా చాలా అభిప్రాయాలు ప్రచారంలో ఉండేవి అని. వాటిలో ఒకటి యథార్థమైనది. ఈనాడు కూడా అదే పరిస్థితి. మహాపురుషులు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు చాలా అభిప్రాయాల నుంచి కళ్యాణం చేసే అభిప్రాయాన్ని వెలికితీసి ముందుంచుతారు. ప్రతి మహాపురుషుడు ఇదే చేశాడు. శ్రీకృష్ణుడు కూడా ఇదే చేశాడు. అతనేదో కొత్త మార్గం చూపలేదు. కాని ప్రచారంలో ఉన్న అభిప్రాయాల నుంచి సత్యాన్ని సమర్థించి దానిని స్పష్టం చేశాడు.
సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం.
యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, పార్థ, యజ్ఞం, దానం మరియు తపస్సులనబడే కర్మలను ఆసక్తి మరియు ఫలాన్ని త్యాగం చేసి తప్పకుండా చెయ్యాలి. ఇది నాచే నిశ్చయించబడిన ఉత్తమ అభిప్రాయం. ఇప్పుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా త్యాగాన్ని విశ్లేషించాడు.
नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः।
हे अर्जुन, नियत कर्म శ్రీకృష్ణుని శబ్దాలలో నియతకర్మ ఒక్కటే. యజ్ఞం యొక్క ప్రక్రియ. ఈ నియత శబ్దాన్ని కనీసం 8-10 సార్లు యోగేశ్వరుడు వాడాడు. దీనిపై సాధకుడు దారి తప్పి ఇంకేమీ చెయ్యకూడదనే ఉద్దేశంతో మరీ మరీ నొక్కి చెప్పాడు. ఈ శాస్త్రవిధిచే నిర్ధారితమైన కర్మను వదిలివేయటం ఉచితమైనది కాదు. మోహం వలన దానిని త్యాగం చెయ్యడాన్ని తామసత్యాగం అన్నారు. సంసారిక విషయ వస్తువుల పట్ల ఆసక్తిలో చిక్కుకుని కార్యం కర్మను, అంటే కార్యం కర్మ నియతకర్మ ఒకదానికొకటి పూరకాలు. కార్యం కర్మను త్యాగం చెయ్యటం తామసీత్యాగం. అలాంటి పురుషుడు అధాగచ్చతి, క్రిమికీటకాల అధమ జన్మలలోకి పోతాడు. ఎందుకంటే అతను భజన యొక్క ప్రవృత్తులను త్యాగం చేశాడు. ఇప్పుడు రాజసీ త్యాగం గురించి చెబుతాడు.
దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయ క్లేశ భయాత్యజే సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభే.
కర్మను దుఃఖమయం అనుకుని శారీరక కష్టమనే భయం వలన దానిని త్యాగం చేసే వ్యక్తి రాజసీ త్యాగం చేసి కూడా త్యాగం యొక్క ప్రతిఫలాన్ని పొందడు. ఎవరెవరనైతే భజన పూర్తి కాదు మరియు కాయక్లేశ భయాత్, శరీరానికి కష్టమవుతుందనే భయంతో కర్మను త్యాగం చేస్తే ఆ మనుష్యుడి యొక్క త్యాగం రాజసీ త్యాగం అనబడుతుంది. అతనికి త్యాగం యొక్క ప్రతిఫలమైన పరమశాంతి ప్రాప్తించదు. మరియు
యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః.
హే అర్జున, చేయడం కర్తవ్యం అలా అనుకుని ఏ నియతం, అంటే శాస్త్రవిధిచే నిర్ధారితమైన కర్మ సంగదోషాన్ని మరియు ఫలాన్ని త్యజించి చెయ్యబడుతుందో అది సాత్విక త్యాగం అనబడుతుంది. కాబట్టి నియత కర్మ చెయ్యండి. ఇది తప్ప మిగిలిన వాటన్నిటినీ త్యాగం చెయ్యండి. ఈ నియత కర్మ కూడా ఎప్పటికీ చేస్తూనే ఉండాలా? ఎప్పుడైనా దీన్ని త్యాగం చెయ్యాలా? ఇప్పుడు అంతిమ త్యాగం యొక్క రూపు చూద్దాం.
నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావీ ఛిన్న సంశయః.
హే అర్జున, ఏ పురుషుడైతే అకుశలం కర్మ, అంటే అకళ్యాణకార్యగు కర్మ పట్ల ద్వేషం కలిగి ఉండడు మరియు కళ్యాణకారి అయిన కర్మలలో ఆసక్తుడు కాడు, చేయాల్సింది కూడా మిగిలి లేదు, అలాగా సత్వంతో కూడిన సంశయరహితుడైన జ్ఞానవంతుడు త్యాగి అనబడతాడు. అన్నింటినీ వదిలేస్తాడు, కాని బ్రహ్మప్రాప్తితో బాటు ఈ పూర్ణత్యాగమే సన్యాసం. ఇంకో సరళమైన దారి ఉందేమో? అప్పుడంటాడు లేదు అని.
నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగీ స త్యాగీత్యభిధీయతే.
దేహధారులైన పురుషులచే దేనినైతే మీరు చూస్తారో కేవలం ఆ శరీరమే కాదు, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ప్రకృతిచే ఉత్పన్నమైన సత్వరజ తమ మూడు గుణాలే ఈ జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. ఎప్పటి వరకు గుణాలు జీవించి ఉంటాయో అప్పటి వరకు అతను జీవాధారుడే. ఏదో ఒక రూపంగా శరీరం పరివర్తనమవుతూనే ఉంటుంది. దేహం యొక్క కారణం ఎప్పటి వరకు జీవించి ఉంటుందో సంపూర్ణంగా అన్ని కర్మల త్యాగం సాధ్యం కాదు. కాబట్టి ఏ పురుషుడైతే కర్మఫలాన్ని త్యాగం చేస్తాడో అతనే త్యాగి. కాబట్టి ఎప్పటి వరకు శరీరానికి కారణం జీవించి ఉంటుందో అప్పటి వరకు నియత కర్మ చెయ్యండి, దాని ఫలాన్ని త్యాగం చెయ్యండి. చేసిన కర్మకు బదులుగా ఏ ఫలాన్ని ఆశించకండి. అలాగైతే కోరికలు గల పురుషుల కర్మలకు ఫలం కూడా ఉంటుంది.
అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రీత్య నతు సన్యాసినాం క్వచిత్.
కోరికలు గల పురుషుల కర్మలకు మంచి చెడు మరియు మిశ్రితమైన మూడు రకాల ప్రతిఫలాలు మరణించిన తర్వాత కూడా ఉంటాయి, జన్మ జన్మాంతరాల వరకు ఉంటాయి. కాని సన్యాసిన సర్వస్వం యొక్క న్యాసం అంటే అంతం చేసే పూర్ణత్యాగులైన పురుషులకు కర్మల యొక్క ప్రతిఫలం ఎప్పుడూ లభించదు. ఇదే అసలు ససలైన సన్యాసం. సన్యాసం చరమోత్కృష్టమైన అవస్థ. మంచి చెడు కర్మల యొక్క ప్రతిఫలం మరియు పూర్ణ న్యాసకాలంలో వాటి అంతం అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఇప్పుడు పురుషులచే శుభాశుభ కర్మలు జరగడానికి కారణం ఏమిటి?
పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం.
హే మహాబాహు, సంపూర్ణ కర్మలు నెరవేరడం కోసం ఐదు కారణాలు సాంఖ్య సిద్ధాంతంలో చెప్పబడ్డాయి. వాటిని నువ్వు నా నుంచి చక్కగా తెలుసుకో.
అధిష్ఠానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం.
ఈ విషయంలో కర్త, ఈ మనస్సు వేరువేరు కరణాలు, వేటి ద్వారా చేయబడతాయో అవి. శుభకార్యాలైతే వివేకం, వైరాగ్యం, నిరోధం, నియంత్రణ, త్యాగం, అనవరత చింతన అనే ప్రవృత్తులు కరణాలవుతాయి. అశుభకార్యాలైతే కామం, క్రోధం, రాగద్వేషాలు, లోభం మొదలగునవి కరణాలవుతాయి. వీటి వలనే కర్మలు ప్రేరితమవుతాయి. నానా రకాలైన వేర్వేరు చేష్టలు, అనంతమైన కోరికలు. ఆధారం అంటే సాధన. ఏ కోరికతో సాధన కలుస్తుందో ఆ కోరిక నెరవేరుతుంది. మరియు ఐదవది హేతువు, దైవం లేక సంస్కారం.
శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః.
మనుష్యుని మనస్సు, వాక్కు లేక శరీరంచి శాస్త్రానికనుగుణంగా లేక విరుద్ధంగా ఏ కర్మ ఆరంభించినా సరే వాటికి ఈ ఐదే కారణాలవుతాయి. కాని ఇలా అయినా కూడా
తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాన్ నస పశ్యతి దుర్మతిః.
ఏ పురుషుడైతే అశుద్ధ బుద్ధి కారణంగా ఆ విషయంలో కైవల్య స్వరూపమైన ఆత్మను కర్తగా భావిస్తాడు, ఆ దుర్బుద్ధి గలవాడు యథార్థాన్ని చూడడు. అంటే భగవంతుడు కర్త కాడు. ఈ ప్రశ్నకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు రెండవసారి వివరణ ఇచ్చాడు. ఐదవ అధ్యాయంలో అతనన్నాడు, ఆ ఈశ్వరుడు చేయడు, చేయించడు, క్రియల సంయోగాన్నే కుదర్చడు. మరి లోకులు అలా ఎందుకంటారు? మోహంచేత లోకుల బుద్ధి కప్పబడి ఉంది కాబట్టి వారేవైనా అనవచ్చును. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడంటాడు కర్మ జరగడంలో ఐదు కారణాలుంటాయని. దాని తర్వాత కూడా ఎవరైతే కైవల్య స్వరూపుడైన పరమాత్మను కర్తగా చూస్తాడో ఆ మూఢబుద్ధి, ఆ దుర్బుద్ధి గలవాడు యథార్థాన్ని చూడడు. అంటే భగవంతుడు చేయడు. కాని అర్జునుడి కొరకు అతను తొడలుగొట్టుకుని నిలబడతాడు. నిమిత్తమాత్రం భవ, చేసేవాడిని చేయించేవాడిని నేనే, నీవు నిమిత్తమాత్రుడవై నిలబడుచాలు. ఆఖరికి ఆ మహాపురుషుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? వాస్తవానికి భగవంతుడు మరియు ప్రకృతుల మధ్య ఒక ఆకర్షణ రేఖ ఉంది. ఎప్పటి వరకు సాధకుడు ప్రకృతి యొక్క పరిధిలో ఉంటాడో భగవంతుడు చెయ్యడు. చాలా సమీపంలో ఉంటూ కూడా ద్రష్టగానే ఉంటాడు. అనన్యభావంతో ఇష్టదైవాన్ని ఆశ్రయించినప్పుడు అతడు హృదయదేశంలో సంచాలకుడైపోతాడు. సాధకుడు ప్రకృతి యొక్క ఆకర్షణల పరిధి నుంచి వెలికి వచ్చి అతని క్షేత్రంలోకి వచ్చేస్తాడు. అలాంటి అనురాగవంతుని కోసం అతను తొడలు కొట్టుకుని ఎల్లప్పుడూ నిలబడతాడు. కేవలం అతని కోసమే భగవంతుడు చేస్తాడు. కాబట్టి చింతన చెయ్యండి. ప్రశ్నకి సమాధానం ముగిసింది. ఇంకా చూద్దాం.
య यस्य नाहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमां लोकान् न हन्ति न निबध्यते।
ఏ పురుషుడి యొక్క అంతఃకరణంలో నేనే కర్తను అనే భావం ఉండదో మరియు ఎవరి బుద్ధి నిర్లిప్తమైనదో ఆ పురుషుడు ఈ లోకాలనన్నింటినీ చంపి కూడా వాస్తవానికి చంపడు మరియు బంధించబడడు. లోకానికి సంబంధించిన సంస్కారాల విలయమే లోకసంహారం. ఇప్పుడు ఆ నియత కర్మకు ప్రేరణ ఎలా కలుగుతుంది దీని చూద్దాం.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ.
అర్జున, పరిజ్ఞాత అంటే పూర్ణ జ్ఞానులైన మహాపురుషులచే జ్ఞానం, దానిని తెలుసుకుని విధిచే, మరియు జ్ఞేయం, తెలుసుకోదగ్గ వస్తువుచే కర్మ చెయ్యడానికి ప్రేరణ లభిస్తుంది. మొదట పూర్ణ జ్ఞాని అయిన ఎవరో ఒక మహాపురుషుడు ఉండాలి. అతని ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకునే విధి ప్రాప్తించాలి. లక్ష్యమైన జ్ఞేయంపై దృష్టి పెట్టాలి. అప్పుడే కర్మకు ప్రేరణ దొరుకుతుంది. మరియు కర్త, కారణం మరియు కర్మ యొక్క జ్ఞానం చేత కర్మ సంగ్రహించబడుతుంది. కర్మ చేకూరడం మొదలవుతుంది. వెనుక చెప్పబడినట్లుగా బ్రహ్మప్రాప్తి పొందిన తరువాత ఆ పురుషుడు కర్మ చేయడం వలన ప్రయోజనం లేదు, వదిలివేయడం వలన నష్టమూ లేదు. అయినా కూడా లోకహితానికై అంటే తరువాతి తరాల వారి హృదయంలో కళ్యాణకారి సాధన సంగ్రహం కొరకు అతను కర్మలో వ్యవహరిస్తాడు. కర్త, కరణం మరియు కర్మల ద్వారా ఇవి కూడబెట్టబడతాయి. జ్ఞానం, కర్మ మరియు కర్తలు కూడా మూడేసి రకాలు.
జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యాని యథావచ్ఛృణుతాన్యపి.
జ్ఞానం, కర్మ మరియు కర్త కూడా గుణాల తేడాల వలన సాంఖ్యశాస్త్రంలో మూడు రకాలని చెప్పబడింది. వాటిని కూడా నువ్వు యథావత్తుగా విను. మొదట జ్ఞానం యొక్క భేదాలు.
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం.
అర్జున, ఏ జ్ఞానం వలన మనుష్యుడు వేరువేరుగా ప్రాణులన్నింటిలోనూ ఒకే ఒక అవినశ్వర పరమాత్మ భావాన్ని విభాగరహితంగా ఏకైకంగా చూస్తాడో ఆ జ్ఞానాన్ని నువ్వు సాత్వికమని తెలుసుకో. జ్ఞానం అనేది ప్రత్యక్ష అనుభవం. దానితో పాటే గుణాలు అంతమైపోతాయి. ఇది జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ. ఇప్పుడు రాజసి జ్ఞానం గురించి చూద్దాం.
పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం.
ఏ జ్ఞానం సంపూర్ణ భూతాలలో విభిన్న రకాలైన భావాలను వేర్వేరుగా చేసి ఇది మంచిది ఇది చెడు అని తెలుసుకుంటుందో ఆ జ్ఞానాన్ని నువ్వు రాజసీ జ్ఞానమని తెలుసుకో. అలాంటి స్థితి ఉంటే రాజసీ స్థాయిలో నీ జ్ఞానం ఉంది. ఇప్పుడు తామసీ జ్ఞానం.
యత్తు కృత్స్నవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదారితం.
ఏ జ్ఞానం శరీరాన్ని సంపూర్ణమననుకుని ఆసక్తమై ఉంటుందో యుక్తిరహితంగా క్రియారహితంగా తత్వానికి అర్థమైన పరమాత్ముని జ్ఞానం నుంచి వేరు చేస్తుందో మరియు తుచ్ఛమైనదో అటువంటి ఆ జ్ఞానం తామస జ్ఞానం అనబడింది. ఇప్పుడు కర్మ యొక్క మూడు రకాలు.
నియతం సంగరహితం అరాగ ద్వేషతకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే.
ఏ కర్మ నియతం శాస్త్ర విధిచే నిర్ధారితమయ్యిందో వేరేదీ కాదు. ఏది సంగదోషం మరియు ప్రతిఫలాన్ని కోరని పురుషుని ద్వారా రాగద్వేషాలు లేకుండా చెయ్యబడుతుందో ఆ కర్మ సాత్విక కర్మ అనబడింది. నియత కర్మ చింతన అంటే ఆరాధనా చింతన, అది పరమంలో ప్రవేశం ఇప్పిస్తుంది.
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహులాయాసం తద్రాజసముదారితం.
ఏ కర్మ చాలా శ్రమతో యుక్తమైనదో ప్రతిఫలం పట్ల కోరిక గలవానిచే మరియు అహంకారయుక్తుడైన పురుషునిచే చెయ్యబడుతుందో ఆ కర్మ రాజసీ కర్మ అనబడింది. ఈ పురుషుడు కూడా నియత కర్మనే చేస్తాడు. కాని తేడా ఏమిటంటే ప్రతిఫల వాంఛ మరియు అహంకారంతో యుక్తమై ఉంటాడు. కాబట్టి అతనిచే చేయబడే కర్మ రాజసీ కర్మ. ఇప్పుడు తామసీ కర్మ.
అనుబంధం క్షయం హింసా అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే.
ఏ కర్మైతే చివరికి నష్టమైపోతుందో హింసా సామర్థ్యాన్ని చూడకుండా కేవలం మోహవశంతో ఆరంభం చెయ్యబడుతుందో ఆ కర్మ తామస కర్మ అనబడుతుంది. ఇక్కడ స్పష్టం ఏదేమిటంటే ఆ కర్మ శాస్త్రం చెప్పిన నియత కర్మ కాదు, ఇది భ్రాంతి మాత్రమే. ఇప్పుడు కర్త యొక్క లక్షణాలు.
ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే.
ఏ కర్తైతే సంగదోషంతో రహితుడు, అహంకారపు వచనాలను చెప్పనివాడు, ధైర్యము మరియు ఉత్సాహంచే యుక్తుడు, కార్యం నెరవేరడంలో మరియు నెరవేరకపోవడంలో హర్ష శోకాలు మొదలగు వికారాలచే సర్వదా రహితుడై కర్మలో ప్రవృత్తుడవుతాడు, ఆ కర్త సాత్విక కర్త అనబడతాడు. ఇవే ఉత్తమ సాధకుని లక్షణాలు. కర్మ అదే నియత కర్మ.
రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్తా రాజస పరికీర్తితః.
ఆసక్తియుక్తుడు, కర్మల యొక్క ప్రతిఫలాన్ని ఆశించువాడు, లోభి, ఇతర ప్రాణులకి కష్టం కలిగించువాడు, అపవిత్రుడు మరియు హర్ష శోకాలచే లిప్తుడు అయిన ఆ కర్త రాజసకర్త అనబడతాడు.
అయుక్త ప్రాకృత స్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే.
చంచల చిత్తం గలవాడు, అసభ్యుడు, గర్వపోతు, ధూర్తుడు, ఇతరుల పనులలో అవరోధం కలిగించువాడు, శోకించు స్వభావం గలవాడు, బద్ధకస్థుడు మరియు దీర్ఘసూత్రుడు అంటే తరువాత చేద్దాంలే అనుకునేవాడు, ఇలాంటి ఆ కర్త తామసీకర్త అనబడతాడు. దీర్ఘసూత్రుడు కర్మను రేపటికి వాయిదా వేయువాడు, కాని చేయాలనే కోరిక అతనికి కూడా ఉంటుంది. ఈ ప్రకారంగా కర్త యొక్క లక్షణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కొత్త ప్రశ్నల్ని లేవదీస్తాడు. బుద్ధి, ధారణ మరియు సుఖాల యొక్క లక్షణాలు.
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ.
ధనంజయ, బుద్ధి మరియు ధారణాశక్తులు గుణాల కారణంగా మూడు రకాలు. వాటిని సంపూర్ణంగా విభాగపూర్వకంగా నా నుంచి విను.
ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేతి బుద్ధిస్సా పార్థ సాత్వికీ.
పార్థ, ఏ ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్యాకర్తవ్యాలను, భయాభయాలను మరియు బంధన మోక్షాలను ఏ బుద్ధైతే యథార్థంగా తెలుసుకుందో ఆ బుద్ధి సాత్విక బుద్ధి. అంటే పరమాత్మపథం, ఆవాగమన చక్రం అంటే జనన మరణ చక్రం, ఈ రెండింటి గురించి చక్కగా తెలుసుకున్న బుద్ధి సాత్విక బుద్ధి.
యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థరాజసి.
పార్థ, ఏ బుద్ధి ద్వారా మనుష్యుడు ధర్మాధర్మాలను మరియు కర్తవ్యాకర్తవ్యాలను కూడా యథావత్తు తెలుసుకోలేడు, అసంపూర్ణంగా తెలుసుకోగలడు, అలాంటి బుద్ధి రాజసీ బుద్ధి. ఇప్పుడు తామసీ బుద్ధి స్వరూపం చూద్దాం.
అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసీ.
పార్థ, తమోగుణంచే కప్పబడి ఉన్న ఏ బుద్ధి అధర్మాన్ని ధర్మంగా ఒప్పుకుంటుందో మరియు సంపూర్ణ హితాలను విపరీతంగా చూస్తుందో ఆ బుద్ధి తామసీ బుద్ధి. ఇక్కడ 30-32 శ్లోకాల వరకు బుద్ధి యొక్క 3 రకాలు చెప్పబడ్డాయి. మొదటి రకం బుద్ధి ఏ కార్యం నుంచి నివృత్తమవ్వాలి, ఏ కార్యంలో ప్రవృత్తమవ్వాలి, ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం, వీటి గురించి చక్కగా తెలుసుకుంటుంది. ఆ బుద్ధి సాత్విక బుద్ధి. ఏదైతే కర్తవ్యాకర్తవ్యాలను అస్పష్టంగా తెలుసుకుంటుందో, యథార్థాన్ని తెలుసుకోదో అది రాజసీ బుద్ధి. అధర్మాన్ని ధర్మమని, నశించేదానిని శాశ్వతమని, హితాన్ని అహితమని ఈ ప్రకారంగా విపరీతంగా తెలుసుకునే బుద్ధి తామసీ బుద్ధి. ఈ ప్రకారంగా బుద్ధి యొక్క రకాల గురించి చెప్పడమైంది. ఇప్పుడు 2వ ప్రశ్న, ధృతి ధారణ 3 రకాలు.
మన ప్రాణేంద్రియ క్రియా యోగేనావ్యభిచారిణ్యా ధృతిస్సా పార్థ సాత్వికీ.
యోగేన, యోగీ ప్రక్రియ ద్వారా అవ్యభిచారిణి, యోగచింతన కాకుండా ఇంకేదైనా స్ఫురణకి రావటం వ్యభిచారం, చిత్తం తూలిపోవడమే వ్యభిచారం. కాబట్టి అలాంటి అవ్యభిచారిణి ధారణచే మనుష్యుడు మనస్సు, ప్రాణం మరియు ఇంద్రియాల యొక్క క్రియలను ఏ రకంగా ధారణ చేస్తాడో ఆ ధారణ సాత్విక ధారణ అనబడుతుంది. అంటే మనస్సు, ప్రాణం మరియు ఇంద్రియాలను ఇష్టదైవం వైపుకు మళ్లించడమే సాత్విక ధారణ.
యయా తు ధర్మ కామార్థ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సాపార్థరాజసి.
హే పార్థ, ప్రతిఫలాన్ని ఆశించే మనుష్యుడు అతి ఆసక్తిచే కేవలం ధర్మం మరియు అర్ధ కామాలనే ధారణ చేస్తాడు. అది రాజసీ ధారణ. ఈ ధారణలో కూడా లక్ష్యం అదే, కేవలం వాంఛితుడవుతాడు. ఏం చేసినా సరే దానికి బదులుగా ఏదో వాంఛిస్తాడు. ఇప్పుడు తామసీ ధారణ లక్షణాలు.
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధా ధృతిస్సాపార్థ తామసి.
హే పార్థ, దుష్ట బుద్ధి గల మనుష్యుడు ఏ ధారణ ద్వారా నిద్ర, భయం, చింత, దుఃఖం మరియు అభిమానాలను ధారణ చేస్తూ ఉంటాడు, ఆ ధారణ తామసీ ధారణ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. తరువాతి ప్రశ్న సుఖం.
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి.
అర్జున, ఇప్పుడు సుఖం యొక్క మూడు రకాల్ని గురించి కూడా నా నుంచి విను. వానిలో ఏ సుఖంలో సాధకుడు అభ్యాసంచే రమిస్తాడు, అంటే చిత్తాన్ని కూడగట్టి ఇష్టదైవంలో రమిస్తాడు, మరియు ఏదైతే దుఃఖాలను హరిస్తుందో, మరియు
పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం.
ఆ సుఖం సాధన ఆరంభకాలంలో విషంలాగా ఉంటుంది. ప్రహ్లాదుడు శూలంపై ఎక్కించబడ్డాడు. మీరాబాయికి విషం ఇవ్వబడింది. కబీరంటాడు, సుఖియా సబు సంసార హై ఖాయే ఔర్ సోవే, దుఖియా దాస్ కబీర్ హై జాగే ఔర్ రోవే. సంపూర్ణ ప్రపంచం తిని పడుకుని సుఖంగా ఉంది, కాని ఈ కబీరుదాసు మాత్రం మెలకువగా ఉండి ఏడుస్తూ దుఃఖంలో ఉన్నాడు. కాబట్టి ఆరంభంలో విషంలాగా అనిపిస్తుంది, కాని పరిణామంలో మాత్రం అమృతతుల్యం, అమృతతత్వాన్ని పిస్తుంది. కాబట్టి ఆత్మవిషయమనే బుద్ధి వలన ఉత్పన్నమైన సుఖం సాత్విక సుఖం అనబడింది.
విషయేంద్రియ సంయోగా యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం.
ఏ సుఖమైతే విషయాలు మరియు ఇంద్రియాల సంయోగం వలన లభిస్తుందో అది అనుభవకాలంలో అమృతంలాగా ఉంటుంది, కాని పరిణామంలో విషంలాగా ఉంటుంది. ఎందుకంటే అది జన్మ మృత్యువులకు కారణం. ఆ సుఖం రాజసీ సుఖం అనబడింది.
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదారితం.
ఏ సుఖమైతే అనుభవించే కాలంలో మరియు పరిణామంలో కూడా ఆత్మను మోహంలో పడవేస్తుందో, నిద్ర యానిషా సర్వభూతానాం జగత్తు అనే మత్తులో అచేతనంగా ఉంచుతుందో, బద్ధకం మరియు వ్యర్థమైన చేష్టలచే ఉత్పన్నమైన ఆ సుఖం తామస సుఖం అనబడింది. ఇప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అందరినీ వెన్నంటి ఉన్న గుణాల ప్రభావం గురించి చెబుతాడు.
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః.
అర్జున, పృథ్వీలో కాని స్వర్గంలో కాని లేక దేవతలలో కాని ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమైన మూడు గుణాలచే రహితమైనటువంటి ప్రాణి లేదు. బ్రహ్మ నుంచి క్రిమి కీటకాల వరకు సమస్త జగత్తు క్షణభంగురం, జనన మరణాలతో కూడుకున్నది. మూడు గుణాలకు లోనై ఉన్నారు అంటే దేవతలు కూడా మూడు గుణాల ప్రభావానికి లోనైన వారే, నశ్వరులే. ఇక్కడ బాహ్య దేవతల గురించి యోగేశ్వరుడు నాలుగవసారి చెప్పాడు. 7, 9, 17 మరి ఇక్కడ 18వ అధ్యాయంలోనూ చెప్పడం జరిగింది. వీటన్నింటి అర్థం ఒకటే, దేవతలు మూడు గుణాలకు లోనైన వారే. వీరిని పూజించేవారు నశ్వరులైన వారిని పూజిస్తారు. భాగవతంలో 2వ స్కందంలో సుఖదేవముని మరియు పరీక్షిత్తుల ప్రసిద్ధమైన కథ ఉంది. అందులో ఉపదేశం ఇస్తూ అతను ఇలా అంటాడు, స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కోసం పార్వతీ పరమేశ్వరులను, ఆరోగ్యం కోసం అశ్వనీ కుమారులను, విజయం కోసం ఇంద్రుణ్ణి మరియు ధనం కోసం కుబేరుణ్ణి పూజించాలి. ఇలాగే వివిధ కోరికలను గురించి చెబుతూ చివరిలో నిర్ణయం ఇస్తాడు, సమస్త కోరికలు తీరడానికి మరియు మోక్షానికి కేవలం నారాయణుణ్ణి పూజించాలి. తులసీ మూల హింసించియే పూలై ఫలై అఖాయి. కాబట్టి సర్వవ్యాపకుడైన ప్రభువు యొక్క స్మరణ చెయ్యండి, దానికై సద్గురువు శరణు పొందండి, నిష్కపట భావంతో ప్రశ్నించి సేవించటమే ఏకైక ఉపాయం. ఆసురి మరియు దైవీ సంపదలు అంతఃకరణం యొక్క రెండు ప్రవృత్తులు. వాటిలో దైవీ సంపద పరమదేవుడైన పరమాత్ముని యొక్క దిగ్దర్శనం చేయిస్తుంది, కాబట్టి దైవీ అనబడుతుంది. కాని ఇది కూడా మూడు గుణాలకు లోబడే ఉంది. గుణాలు శాంతించడంతో పాటు ఇవి కూడా శాంతించిపోతాయి. ఆ తర్వాత ఆ అమృతతృప్తుడైన యోగికి ఇంకే కర్తవ్యం మిగిలి ఉండదు. ఇప్పుడు చెప్పబోయేది లోగడ అడిగిన ప్రశ్నే, వర్ణవ్యవస్థకు సంబంధించినది. వర్ణం జన్మపై ఆధారపడిందా లేక కర్మలచే పొందే అంతఃకరణ యోగ్యత యొక్క పేరా? దీనిని గురించి ఆలోచిద్దాం.
బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప క కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై.
హే పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మ స్వభావంచే ఉత్పన్నమైన గుణాలచే విభజించబడింది. స్వభావంలో సాత్విక గుణం ఉంటే వారిలో నిర్మలత్వం ఉంటుంది, ధ్యానం సమాధుల సామర్థ్యం ఉంటుంది. తామసీ గుణం ఉంటే బద్ధకం నిద్ర అజాగ్రత్త ఉంటాయి. అదే స్థాయిలో అతని కర్మ కూడా ఉంటుంది. ఏ గుణమైతే కార్యరథమై ఉంటుందో అదే మీ వర్ణం, అదే స్వరూపం. ఈ ప్రకారంగానే సగం సాత్వికం మరియు సగం రాజసంచే కూడిన ఒక వర్గం క్షత్రియ శ్రేణికి చెందినది. సగం కన్నా తక్కువ తామసి మరియు విశేషంగా రాజసిచే ద్వితీయ వర్గం వైశ్యశ్రేణి అవుతుంది. ఈ ప్రశ్నను యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడిక్కడ నాలుగవసారి చర్చించాడు. రెండవ అధ్యాయంలో ఈ నాలుగు వర్ణాలలో ఒకటైన క్షత్రియులను ఉటంకిస్తూ ఇలా అన్నాడు. క్షత్రియుల కోసం యుద్ధానికంటే మించిన శ్రేయస్కరమైన ఇంకో మార్గం లేదు అని. మూడవ అధ్యాయంలో అతను ఇలా అన్నాడు. దుర్బలమైన గుణం గలవారు కూడా తమ స్వభావంచే ఉత్పన్నమయ్యే యోగ్యతలకనుగుణంగా ధర్మంలో ప్రవృత్తులవ్వడం, దానిలో మరణించడం కూడా పరమ కళ్యాణకరమైనది. ఇతరులను అనుకరించడం భయప్రదమైనది అని. నాలుగో అధ్యాయంలో ఇలా చెప్పాడు. నాలుగు వర్ణాలను నేను సృష్టించాను అని. అంటే మనుష్యులను నాలుగు జాతులుగా పంచాడా? లేదు, గుణకర్మ విభాగశః. గుణాల యోగ్యతలచే కర్మను నాలుగు సోపానాలుగా విభజించడమైంది. ఇక్కడ గుణం ఒక కులమానం మాత్రమే. దానిచే కొలిచి కర్మను చేసే సామర్థ్యాన్ని నాలుగు విభాగాలుగా పంచడమైంది. శ్రీకృష్ణుని మాటలలో కర్మ కేవలం అవ్యక్త పురుషుని ప్రాప్తి కోసం చేసే క్రియ, ఈశ్వర ప్రాప్తి యొక్క ఆచరణే ఆరాధన. దాని ప్రారంభం ఒకే ఇష్టదైవం పట్ల శ్రద్ధచే అవుతుంది. చింతన యొక్క విశేష విధిని గురించి లోగడ చెప్పబడింది. ఈ యజ్ఞార్థకర్మని నాలుగు భాగాలుగా విభజించడమయ్యింది. మనలో ఏ గుణం ఉంది, ఏ శ్రేణికి చెందిన వారం అని ఎలా తెలుసుకోవడం? దీనిని గురించి ఇక్కడంటాడు.
శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం.
మనస్సు యొక్క నిరోధం, ఇంద్రియాలపై నియంత్రణ, పూర్ణ పవిత్రత, మనస్సు వాక్కు మరియు శరీరాలను ఇష్టదైవానికనుగుణంగా తపింపచేయటం, క్షమాభావం. మనస్సు, ఇంద్రియాలు మరియు శరీరాల నిత్య సరళత్వం, ఆస్తిక బుద్ధి అంటే ఒకే ఇష్టదైవంలో మంచి నమ్మకం, జ్ఞానం అంటే పరమాత్ముని తెలుసుకునే పద్ధతి, విజ్ఞానం అంటే పరమాత్ముడి నుంచి దొరికే నిర్దేశాల జాగృతి మరియు వాటికి అనుగుణంగా మసలే సామర్థ్యం, ఇవన్నీ స్వభావంచే ఉత్పన్నమైన బ్రాహ్మణుని కర్మ. అంటే ఎప్పుడైతే స్వభావంలో ఈ యోగ్యతలన్నీ ఉంటాయో కర్మ ధారావాహికంగా స్వభావంలో లీనమైపోతుందో అప్పుడు అతను బ్రాహ్మణ శ్రేణికి చెందిన కర్త.
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం दानमीश्वर भावश्च क्षात्रं कर्म स्वभावजम्।
शूरवीरत्वं, ఈశ్వరీయ తేజస్సు దొరకడం, ధైర్యం, చింతనలో సామర్థ్యం అంటే కర్మసు కౌశలం, కర్మ చేయడంలో దక్షత, ప్రకృతితో సంఘర్షణలో పారిపోని స్వభావం. దానం అంటే సర్వస్వం యొక్క సమర్పణం, అన్ని భావాలపై ఆధిపత్యం అంటే ఈశ్వర భావం. ఇవన్నీ క్షత్రియ స్వభావం నుంచి ఉత్పన్నమయ్యే కర్మలు. స్వభావంలో ఈ యోగ్యతలుంటే ఆ కర్త క్షత్రియుడు. ఇప్పుడు వైశ్యుడు మరియు శూద్రుడి స్వరూపం గమనిద్దాం.
కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం.
వ్యవసాయం, గోరక్షణ మరియు వాణిజ్యం వైశ్యుని స్వభావజన్యమైన కర్మలు. గోరక్షణే ఎందుకు? గేదెలను చంపేయాలా? మేకల్ని ఉంచుకోకూడదా? అదేం కాదు, విస్తృతమైన వైదిక వాంగ్మయంలో గోశబ్దం అంతఃకరణం మరియు ఇంద్రియాలకు పర్యాయంగా ప్రచలితమైంది. గోరక్షణ అంటే అర్థం ఇంద్రియాల రక్షణ. వివేకం, వైరాగ్యం, నిరోధం, నియంత్రణల ద్వారా ఇంద్రియాలు సురక్షితంగా ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహాల ద్వారా ఇవి విభజించబడిపోతాయి, క్షీణించిపోతాయి. ఆత్మిక సంపత్తే స్థిరమైన సంపత్తి. ఇది మన స్వంత ధనం. అది ఒకసారి తోడైపోతే ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ప్రకృతి యొక్క ద్వంద్వాల నుంచి దానిని మెల్లగా గ్రహించడమే వాణిజ్యం. విద్యాధనం, సర్వధన ప్రధానం, దీనిని ఆర్జించడమే వాణిజ్యం. వ్యవసాయం, శరీరమే ఒక క్షేత్రం, ఒక పొలం. దీని అంతరాళంలో నాటిన బీజాలు సంస్కారాల రూపంలో మొలకెత్తుతాయి, మంచివైనా చెడువైనా. అర్జున, ఈ నిష్కామకర్మలో బీజానికి అంటే ఆరంభానికి నాశనం లేదు. పరమతత్వం యొక్క చింతన అనే బీజం ఈ క్షేత్రంలో పడింది. దానిని సురక్షితంగా ఉంచుతూ, దానిలో వచ్చే విజాతీయ వికారాలను నిరాకరిస్తూ అంటే కలుపు తీస్తూ పోవడమే వ్యవసాయం. కృషి నిరావహి చతుర్కిసాన జిమిబుదు తజహి మోహమతుమాన. ఈ ప్రకారంగా ఇంద్రియాల రక్షణ, ప్రకృతి ద్వంద్వాల నుంచి ఆత్మిక సంపత్తిని గ్రహించడం మరియు ఈ క్షేత్రంలో పరమతత్వ చింతన యొక్క సంవర్ధనం, ఇవి వైశ్యశ్రేణి యొక్క కర్మలు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా యజ్ఞశిష్టాశినః, పూర్తయ్యే కాలంలో యజ్ఞం దేనినైతే ఇస్తుందో అదే పరాత్పర బ్రహ్మ. దానిని ఆస్వాదించే సాధువులు సమస్త పాపాల నుండి విముక్తులైపోతారు. అదే మెల్లమెల్లగా చింతన క్రియచే బీజారోపణ జరుగుతుంది. దాని రక్షణే వ్యవసాయం. వైదిక శాస్త్రాలలో అన్నం అంటే అర్థం పరమాత్ముడు. ఆ పరమాత్ముడే ఏకైక ఆహారం అన్నం. చింతన పూర్తయ్యే కాలంలో ఆత్మ పరిపూర్ణంగా తృప్తి పొందుతుంది, ఇంకెప్పుడూ అతృప్తిని అనుభవించదు, జనన మరణ చక్రంలోకి రాదు. ఈ అన్నం యొక్క బీజాన్ని నాటుతూ ముందుకు వెళ్లడమే వ్యవసాయం. తమ కంటే ఉన్నతమైన అవస్థలో ఉన్నవారికి బ్రహ్మప్రాప్తి పొందిన గురుజనులకు సేవ చెయ్యడం శూద్రుని యొక్క స్వభావజన్యమైన కర్మ. శూద్రుడు అంటే అర్థం నీచుడని కాదు, అల్పజ్ఞుడని అర్థం. నిమ్నశ్రేణికి చెందిన సాధకుడే శూద్రుడు. ప్రవేశం పొందిన సాధకుడు పరిచర్యలతోనే ఆరంభించాలి. మెల్లమెల్లగా సేవలచే అతని హృదయంలో ఆ సంస్కారాలు వికసిస్తాయి. క్రమంగా పురోగమిస్తూ అతను వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ శ్రేణికి చేరుకుంటాడు. ఆ తరువాత వర్ణాలన్నింటినీ దాటి అతను బ్రహ్మలో ప్రవేశం పొందుతాడు. స్వభావం పరివర్తన చెందేది. స్వభావం యొక్క పరివర్తనతో పాటు వర్ణ పరివర్తన కూడా జరుగుతుంది. వాస్తవానికి ఈ వర్ణాలు అతి ఉత్తమం, ఉత్తమం, మధ్యమం మరియు నికృష్టమనే నాలుగు దశలు. కర్మపథంలో నడిచే సాధకులకు ఇవి ఉచ్చ నీచమైన నాలుగు మెట్లు. ఎందుకంటే కర్మ అనేది ఒక్కటే, అది నియత కర్మ. శ్రీకృష్ణుడంటాడు, పరమసిద్ధి ప్రాప్తికి ఇదే ఒక్క మార్గం. స్వభావంలో ఉన్న యోగ్యతలను బట్టి అక్కడి నుంచే సాధన మొదలు పెట్టాలి అని. దీనిని గమనిద్దాం.
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చ్రిణు.
తమ తమ స్వభావంలో ఉండే యోగ్యతలను బట్టి కర్మను చేస్తున్న మనుష్యులు సంసిద్ధిం, భగవత్ప్రాప్తి రూపమైన పరమసిద్ధిని పొందుతారు. మొదట్లో కూడా అన్నాడు, ఏ కర్మ చేసి నువ్వు పరమసిద్ధిని పొందుతావు అని. ఏ కర్మ? యజ్ఞార్థ కర్మ చెయ్యి. ఇప్పుడు స్వకర్మ చేసే సామర్థ్యానికి అనుగుణంగా కర్మ చేస్తున్న మనుష్యులు పరమసిద్ధిని ఏ ప్రకారంగా పొందు
యత ప్రవృత్తిర్భూతానా యేన సర్వమిదం తతం స్వకర్మణాత్మభ్యర్చ సిద్ధిం విందతి మానవః.
ఏ పరమాత్ముని వలన భూతాలన్నింటి ఉత్పత్తి జరిగిందో, ఎవరు ఈ సమస్త జగత్తులో వ్యాప్తమై ఉన్నాడో, ఆ పరమేశ్వరుని స్వకర్మణ, తమ స్వభావంచే ఉత్పన్నమైన కర్మ ద్వారా అర్చన చేసి మానవ మాతృలు పరమసిద్ధిని పొందుతారు. కాబట్టి పరమాత్ముని స్మరణ మరియు పరమాత్ముని సర్వాంగీణ అర్చన మరియు క్రమబద్ధ ఆచరణ అవసరం. చిన్నపిల్లలను పై తరగతిలో కూర్చోబెడితే చిన్న తరగతిని కూడా పోగొట్టుకోవడమే కాకుండా పెద్ద తరగతిలో కూడా ప్రవేశం దొరకనే దొరకదు. కాబట్టి కర్మపథంలో సోపానాల వారీగా నడిచే విధానం ఉంది. 18వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పినట్లుగా దీనిని తిరిగి వివరించి చెప్పాడు. మీరు అల్పజ్ఞులే అయినా సరే అక్కడి నుంచే మొదలు పెట్టండి. ఆ విధి పరమాత్మని పట్ల సమర్పణ భావం.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కురువన్నాప్నోతి కిల్బిషం.
చక్కగా అనుష్ఠానం చేసిన పరధర్మం కంటే గుణరహితమైనా కూడా స్వధర్మం పరమకళ్యాణాన్ని చేకూరుస్తుంది. స్వభావనియతం, స్వభావంచే నిర్ధారితమైన కర్మ చేస్తూ మనుష్యుడు పాపం అంటే జనన మరణాలను పొందడు. సాధారణంగా సాధకులకు విసుగుబుడుతుంది, మేము సేవ చేస్తూనే ఉండాలి, మీరేమో ధ్యానస్థులే ఉన్నారు, మంచి గుణాల కారణంగా వారికి ఆ గౌరవం లభిస్తున్నది అని అనుకుని వెంటనే వారు సద్గురువును అనుకరించడం మొదలుపెడతారు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు అనుకరణ లేక ఈర్ష్య వలన ఏమీ లాభం ఉండదు. తమ స్వభావానికనుగుణంగా కర్మ చేసే సామర్థ్యాన్ని బట్టి కర్మ చేసేవారెవరైనా సరే పరమసిద్ధిని పొందవచ్చు, కర్మ వదిలిపెట్టి మాత్రం కాదు.
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజే సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృత.
కౌంతేయ, దోషయుక్తుడు కూడా సహజం కర్మ, స్వభావంచే ఉత్పన్నమైన సహజ కర్మను వదిలివేయకూడదు. ఎందుకంటే పొగచే అగ్ని ఆవృతమైనట్లు అన్ని కర్మలు ఏదో ఒక దోషంచే ఆవృతమై ఉంటాయి. బ్రాహ్మణ శ్రేణి ఎందుకు కాకూడదు? కర్మ చెయ్యక తప్పదు కదా. బ్రహ్మస్థితి దొరకనంత వరకు దోషాలు ఉండనే ఉంటాయి, ప్రకృతి యొక్క ఆవరణ కూడా ఉండనే ఉంటుంది. బ్రాహ్మణ శ్రేణి యొక్క కర్మ కూడా బ్రహ్మలో ప్రవేశించడంతో విలయమైపోయినప్పుడు ఆ దోషాలు నశించిపోతాయి. ఎప్పుడైతే కర్మ వలన ప్రయోజనం ఉండదో అట్టి బ్రహ్మప్రాప్తి పొందిన వారి లక్షణాలేమిటి?
అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమా సన్యాసేనాధిగచ్చతి.
ఎల్లప్పుడూ ఆసక్తిచే రహితమైన బుద్ధి కలవాడు, స్పృహచే సర్వదా రహితుడైన వాడు, అంతఃకరణాన్ని జయించినవాడు సన్యాసినా, సర్వస్వం యొక్క న్యాసం చేసిన దశలో పరమ నైష్కర్మ సిద్ధిని పొందుతాడు. ఇక్కడ సన్యాసం మరియు నైష్కర్మ్య సిద్ధి రెండూ పర్యాయవాచకాలు. ఎక్కడికైతే నిష్కామకర్మయోగి చేరుతాడో అక్కడికే సాంఖ్యయోగి కూడా చేరుతాడు. ఈ అవకాశం రెండు రకాల పథికులకు సమానం. ఇప్పుడు పరమ నైష్కర్మ్య సిద్ధిని పొందిన పురుషుడు ఎలా బ్రహ్మను పొందుతాడు? దానిని సంక్షేపంగా వర్ణించాడు.
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా.
కౌంతేయ, జ్ఞానానికి పరానిష్ట పరాకాష్ట అయిన ఆ పరమ సిద్ధిని పొందిన పురుషుడు బ్రహ్మను ఎలా పొందుతాడు? ఆ విధిని నీవు సంక్షేపంగా నా నుండి విను. తరువాతి శ్లోకంలో ఆ విధిని గురించి చెప్పబోతున్నాడు, శ్రద్ధగా వినండి.
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. వివిక్త సేవీ లఘ్వాషీ యత్ వాక్ కాయమానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః.
అర్జున, విశేషంగా శుద్ధమైన బుద్ధిచే యుక్తుడై ఏకాంతము మరియు శుభప్రదమైన ప్రదేశంలో ఉంటూ సాధనకు సహాయకమైనంతే ఆహారాన్ని మాత్రమే తింటూ మనస్సు, వాక్కు మరియు శరీరాన్ని జయించిన, దృఢ వైరాగ్యాన్ని చక్కగా పొందిన పురుషుడు, నిరంతరం ధ్యానయోగ పరాయణుడైన మరియు ఇలాంటి ధారణ చేయుక్తుడైన, అంటే వీటన్నిటినీ ధారణ చేసిన మరియు అంతఃకరణాన్ని వశంచేసుకుని శబ్దాది విషయాలను త్యజించి వేసిన, రాగద్వేషాలను దూరం చేసిన పురుషుడు మరియు
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే.
అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని, బయటి వస్తువులను మరియు లోపలి చింతనలను త్యజించి వేసిన మమతారహితుడైన శాంతమైన అంతఃకరణం గల పురుషుడు పరబ్రహ్మతో ఏకీభావం పొందడానికి యోగ్యుడు.
బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా.
బ్రహ్మతో పాటు ఏకీభావం పొందే యోగ్యత గల ఆ ప్రసన్న చిత్తుడైన పురుషుడు ఏ వస్తువు కోసం కూడా శోకించడు మరియు దేనిని ఆకాంక్షించడు. భూతాలన్నింటిలోనూ సమభావం కల అతను భక్తి యొక్క పరాకాష్ఠకు చెంది ఉన్నాడు. భక్తి తన పరిణామాన్నిచ్చే స్థితిలో ఉంటుంది. అప్పుడు బ్రహ్మలో ప్రవేశం దొరుకుతుంది. ఇప్పుడు
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం.
ఆ పరాభక్తి ద్వారా అతను నన్ను తత్వంతో సహా చక్కగా తెలుసుకుంటాడు. ఆ తత్వం ఏమిటి, నేను ఎలాంటి ప్రభావం గలవాడను, అజరం, అమరం, శాశ్వతం మొదలగు ఎలాంటి అలౌకిక గుణధర్మాలు గలవాడిని అన్న విషయాలు తెలుసుకుంటాడు. మరియు నన్ను తత్వంతో తెలుసుకుని వెంటనే నాలో ప్రవేశం పొందుతాడు. బ్రహ్మప్రాప్తి కాలంలో భగవంతుడు కనిపిస్తాడు. ప్రాప్తి పొందిన వెంటనే తక్షణం అతను తన ఆత్మస్వరూపాన్ని ఆ ఈశ్వరీయ గుణధర్మాలతో యుక్తమై ఉండడం చూస్తాడు. ఆత్మే అజరం, అమరం, శాశ్వతం, అవ్యక్తం మరియు సనాతనం. రెండవ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ఆత్మే సత్యం, సనాతనం, అవ్యక్తం మరియు అమృతస్వరూపం. కాని ఈ విభూతులతో యుక్తమైన ఆత్మను కేవలం తత్వదర్శకులు మాత్రమే చూస్తారు అని. ఇప్పుడు స్వాభావికంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, తత్వదర్శనం అంటే ఏమిటి? చాలామంది 5 తత్వాలు 65 తత్వాలు అంటూ భౌతికమైన లెక్కలు మొదలు పెడతారు. కాని శ్రీకృష్ణుడిక్కడ 18వ అధ్యాయంలో నిర్ణయం ఇచ్చాడు, పరమతత్వం పరమాత్ముడే. ఎవరైతే అతనిని తెలుసుకుంటారో అతనే తత్వదర్శకుడు. ఇప్పుడు మీకు తత్వం పట్ల వాంఛ ఉంటే భజన చింతన తప్పకుండా చెయ్యండి. ఇక్కడ 49 నుంచి 55 శ్లోకాల వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్పష్టం చేసిందేమిటంటే, సన్యాస మార్గంలో కూడా కర్మ చెయ్యాలి. సన్యాసేన, సన్యాసం ద్వారా అంటే జ్ఞానయోగం ద్వారా కర్మ చేస్తూ చేస్తూ వాంఛారహితుడై ఆసక్తిరహితుడైన మరియు శుద్ధమైన అంతఃకరణాన్ని గెలిచిన పురుషుడు ఏ ప్రకారంగా నైష్కర్మ్యమనే పరమసిద్ధిని పొందుతాడో దానిని సంక్షేపంగా నేను చెబుతాను. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, మదం, మోహం మొదలుగా గల ప్రకృతిలో పడవేసే వికారాలు ఎప్పుడైతే సర్వదా శాంతిస్తాయో, వివేకం, వైరాగ్యం, నిరోధం, నియంత్రణ, ఏకాంత స్థలంలో ఉండటం, ధ్యానం ఇత్యాది బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే యోగ్యతలు ఎప్పుడైతే పూర్ణంగా పరిపక్వమైపోతాయో ఆ సమయంలో అతడు బ్రహ్మను తెలుసుకోవడానికి యోగ్యుడవుతాడు. ఆ యోగ్యత యొక్క పేరే పరాభక్తి. ఈ యోగ్యత ద్వారానే అతను తత్వాన్ని తెలుసుకుంటాడు. తత్వం అంటే ఏమిటి? నన్ను తెలుసుకోవడం. భగవంతుడన్న మాట ఏమిటి? ఏ విభూతులచే అతను యుక్తుడో అన్న విషయాలు తెలుసుకుంటాడు. మరియు నన్ను తెలుసుకుని తక్షణం నాలోనే స్థితుడైపోతాడు. అంటే బ్రహ్మ, తత్వం, ఈశ్వరుడు, పరమాత్ముడు, ఆత్మ ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయాలు. ఒక్కడి తెలుసుకోవడంతోటే మిగిలినవన్నీ తెలుసుకోబడతాయి. ఇదే పరమసిద్ధి, పరమగతి, పరమధామం కూడా. కాబట్టి గీత యొక్క దృఢ నిర్ణయం ఏమిటంటే, సన్యాసం మరియు నిష్కామకర్మయోగం రెండింటిలోనూ పరమ నైష్కర్మ్య సిద్ధిని పొందడానికి నియత కర్మ చెయ్యడం అనివార్యం. ఇప్పటి వరకు సన్యాసి కోసం భజన చింతనల గురించి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు సమర్పణ అంటూ అదే విషయాన్ని నిష్కామకర్మయోగి కోసం కూడా చెబుతాడు.
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం.
నా మీద విశేషంగా ఆశ్రితుడైన పురుషుడు అన్ని కర్మలను ఎల్లప్పుడూ చేస్తూ, లేశమాత్రం కూడా తప్పు లేకుండా చేస్తూ, నా కృపాప్రసాదంచే శాశ్వతమైన అవినశ్వరమైన పరమపదాన్ని పొందుతాడు. కర్మ అదే నియత కర్మ, యజ్ఞం యొక్క ప్రక్రియ. పూర్ణ యోగేశ్వరుడైన సద్గురువును ఆశ్రయించిన సాధకుడు అతని కృపాప్రసాదం వలన శీఘ్రంగానే అవినశ్వర పదాన్ని పొందుతాడు. కాబట్టి దానిని పొందుటకు సమర్పణ భావం అవసరం.
చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.
కాబట్టి అర్జున, సంపూర్ణ కర్మలను మనఃపూర్వకంగా నాకు అర్పించి స్వశక్తి మీద గాక నాకు సమర్పణ చేసి నా పరాయణుడవై బుద్ధియోగం అంటే యోగం యొక్క బుద్ధిని అవలంబించి నిరంతరం నాలో చిత్తాన్ని ఉంచుము. యోగం ఒక్కటే, అది సర్వదా దుఃఖాన్ని అంతంచేసేది మరియు పరమతత్వమైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించేది. దాని క్రియ కూడా ఒక్కటే, యజ్ఞం యొక్క ప్రక్రియ. అది మనస్సు మరియు ఇంద్రియాల సంయమనంపై, శ్వాస ప్రశ్వాసలు మరియు ధ్యానంపై ఆధారపడి ఉంటుంది. దాని పరిణామం కూడా ఒక్కటే, యాంతి బ్రహ్మ సనాతనం. దీనిని గురించి ఇంకా అంటాడు.
మచ్చిత్తర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాన్ నశ్రోష్యసి వినంక్ష్యసి.
ఈ ప్రకారంగా నాలో నిరంతరం చిత్తాన్ని ఉంచినవాడవై నువ్వు నా కృప వలన మనస్సు మరియు ఇంద్రియాలు అనే సంపూర్ణ దుర్గాలను అనాయాసంగా తరించిపోతావు. ఇంద్రీద్వార్ ఝరోకానాన తహతసుర భైటే కరిథాన ఆవత్ దేకహిం విషయ బయారి తేహట్ దేహిక పాటు ఉథారి. ఇవే దుర్జయమైన దుర్గాలు. నా కృప వలన నువ్వు ఈ బాధలను అతిక్రమించగలవు. కాని అహంకారం కారణంచే నా మాటల్ని వినకపోతే నువ్వు నష్టపోతావు, పరమార్థం నుండి దూరమైపోతావు. తిరిగి దీనిని గురించి వివరణ ఇస్తాడు.
యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి.
నువ్వు ఏ అహంకారాన్ని ఆశ్రయించి యుద్ధం చేయనని అనుకుంటున్నావు, ఆ నీ నిశ్చయం మిథ్య. ఎందుకంటే నీ స్వభావం నిన్ను బలవంతంగా యుద్ధంలో ప్రవృత్తుణ్ణి చేస్తుంది.
స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్.
కౌంతేయ, మోహవశుడవై నువ్వు ఏ కర్మనైతే చేయకూడదనుకుంటున్నావు, దాన్ని కూడా నీ స్వభావంచే ఉత్పన్నమైన కర్మచే బంధించబడి ఉన్నందున పరవశుడవై చేస్తావు. ప్రకృతి యొక్క సంఘర్షణ నుంచి పారిపోలేని నీ క్షత్రియ శ్రేణి యొక్క స్వభావం నిన్ను సరాసరి కర్మలో దింపుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడమైంది. ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు, దీనిని గురించంటాడు.
ఈశ్వర సర్వభూతానా హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.
అర్జున, ఆ ఈశ్వరుడు సంపూర్ణ భూత ప్రాణుల యొక్క హృదయదేశంలో నివసించి ఉన్నాడు. ఇంత సమీపంగా ఉంటే లోకులు తెలుసుకోరెందుకు? మాయారూపమైన యంత్రంలో చిక్కుకుని జీవులందరూ భ్రమచే ఆవాగమన చక్రంలో అంటే జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అందుచే వారు హృదయస్థమైన ఆత్మను తెలుసుకోలేరు. ఈ యంత్రం చాలా బాధన కలిగించేది. ఇది మళ్లీ మళ్లీ నశించే కళేబరాలలో అంటే శరీరాలలో జీవాత్మను త్రిప్పుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరి శరణు పొందాలి?
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం.
కాబట్టి హే భారత, సంపూర్ణ భావంతో అంటే హృదయ దేశంలో ఉన్న ఆ ఈశ్వరుని అనన్య శరణు పొందు. అతని కృపాప్రసాదంతో నువ్వు పరమశాంతిని, శాశ్వత పరమధామాన్ని పొందుతావు. కాబట్టి ధ్యానం హృదయ దేశంలో చెయ్యండి. ఇది తెలిసి ఉండి కూడా గుడి, మసీదు, చర్చి లేదా ఇతరత్రా వెతకడం సమయాన్ని వృధా చెయ్యడమే. తెలియనంతవరకు అది స్వాభావికమే. ఈశ్వరుని నివాస స్థానం హృదయమే. భాగవతంలోని చతుశ్లోకి గీత యొక్క సారాంశం కూడా ఇదే. నేను సర్వత్రా ఉన్నాను, కాని ప్రాప్తి అయ్యేది మాత్రం హృదయ దేశంలో ధ్యానించటం వల్లనే.
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యై తదశేషేణ యథేచ్ఛసి తథా కురు.
ఈ ప్రకారంగా గోపనీయం కంటే కూడా గోపనీయమైన జ్ఞానాన్ని నీకోసం చెప్పాను. ఈ విధానంలో సంపూర్ణంగా ఆలోచించి అప్పుడు నువ్వెలా కావాలనుకుంటే అలా చెయ్యి. సత్యం ఇదే, శోధించవలసిన స్థలం ఇదే, ప్రాప్తి పొందే స్థలం కూడా ఇదే. కాని హృదయంలో స్థితుడైన ఈశ్వరుడు కనిపించడు. దీనికి ఒక ఉపాయం చెబుతాడు.
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం.
అర్జున, సంపూర్ణంగా గోప్యనీయం కంటే కూడా అతి గోప్యమైన రహస్యయుక్తమైన నా మాటల్ని నువ్వు మళ్లీ విను. ఎందుకంటే నువ్వు నాకు అతిశయంగా ప్రియమైన వాడివి. కాబట్టి ఈ పరమహితాన్ని చేసే మాటల్ని నేను నీకోసం మళ్లీ చెబుతాను.
మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే.
అర్జున, నువ్వు నాపైన అనన్య మనస్సు కలవాడవై ఉండు. నాకు అనన్య భక్తుడవు కమ్ము, నాపై శ్రద్ధతో పూర్ణుడవు కమ్ము, నాకే నమస్కరించు. అలా చేస్తే నువ్వు నన్నే పొందుతావు. ఇది నేను నీకోసం సత్యమైన ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు నాకు అనన్య ప్రియమైన వాడవు. లోగడ, ఈశ్వరుడు హృదయ దేశంలో ఉన్నాడు, అతని శరణులోకి వెళ్ళు అన్నాడు. ఇక్కడంటాడు, నా శరణులోకిరా. ఈ అతి గోపనీయ రహస్యయుక్తమైన మాట విను, నా శరణులోకిరా. వాస్తవానికి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అదే, సాధకునికి సద్గురువు యొక్క శరణు అత్యంత ఆవశ్యకం. శ్రీకృష్ణుడు ఒక పూర్ణ యోగేశ్వరుడు. ఇప్పుడు సమర్పణ చేసే విధిని గురించి చెబుతాడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
సంపూర్ణ ధర్మాలను త్యాగం చేసి కేవలం అనన్యమైన నా శరణును మాత్రమే పొందు. నేను నిన్ను సంపూర్ణ పాపాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను. నువ్వు శోకించవు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణాల యొక్క ఆలోచన చెయ్యక ఎవరైతే అనన్యభావంతో శరణు పొందుతారో, ఇష్టదైవాన్ని తప్పించి అన్యతః ఇంకెవరినీ చూడరో, క్రమంగా వర్ణ పరివర్తనలో ఉత్థానం మరియు పూర్ణ పాపాల నుండి నివృత్తి మొదలైన అతని బాధ్యతలన్నీ ఆ ఇష్టదైవమైన సద్గురువు స్వయంగా తనే స్వీకరిస్తాడు. ప్రతి మహాపురుషుడు ఇదే అన్నాడు. శాస్త్రం వ్రాయబడినప్పుడు అది అందరికోసం అనే అనిపిస్తుంది, కాని వాస్తవానికి అది శ్రద్ధగలవారికి మాత్రమే. అర్జునుడు అధికారి అంటే యోగ్యుడు కాబట్టి అతనికి నొక్కి చెప్పాడు. ఇప్పుడు గీతాశాస్త్రానికి యోగ్యుడెవరన్నది యోగేశ్వరుడు స్వయంగా నిర్ణయిస్తాడు.
ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి.
అర్జున, ఈ ప్రకారంగా నీ హితం కోసం చెప్పబడిన ఈ గీతోపదేశాన్ని ఏ కాలంలోనూ మరిచిపోయి కూడా తపస్సుచే రహితుడైన మనుష్యునికి చెప్పకూడదు. భక్తిరహితుడైన వారికి కూడా చెప్పరాదు. వినడానికి ఇష్టపడని వారికి కూడా చెప్పరాదు. నన్ను నిందించు వారికి, ఈ దోషం ఆ దోషమంటూ తప్పుడు ఆలోచన చేసేవారికి కూడా చెప్పరాదు. శ్రీకృష్ణుడు గొప్ప మహాపురుషుడే కదా. అతని కాలంలోనూ స్తుతించేవారితో పాటు నిందించువారు కూడా ఉండే ఉంటారు. వీరికి చెప్పరాదు. కాని స్వాభావికంగా అడిగే ప్రశ్న ఏమిటంటే ఎవరికి చెప్పవచ్చును అని చూద్దాం.
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మై పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః.
ఏ మనుష్యుడైతే నా పరాభక్తిని పొంది ఈ పరమ రహస్యయుక్తమైన గీతోపదేశాన్ని నా భక్తులకు చెబుతాడు, అతను నిస్సందేహంగా నన్నే పొందుతాడు, విన్నవారు కూడా. ఎందుకంటే ఉపదేశాన్ని బాగుగా విని హృదయంగమం చేసుకుంటారు, దాని ప్రకారం నడుస్తారు మరియు తరించిపోతారు. ఇప్పుడు ఆ ఉపదేశం చేసేవారిని గురించి చెబుతాడు.
న చ తస్మాన్ మనుష్యేషు कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि.
దానికంటే నాకు అతిశయంగా ప్రియమైన పనిచేసేవారు మనుష్యులలో మరొకరు ఉండరు. మరియు వారికంటే నాకు అత్యంత ప్రియమైన వారు భూలోకంలో ఇంకొకరు ఉండరు. ఎవరికన్నా? ఎవరైతే నా భక్తులకు నా ఉపదేశాన్ని చెబుతారో వారిని అటువైపు ఆ పదంపై నడిపిస్తారు. ఎందుకంటే కళ్యాణానికి అదే ఒక మార్గం, రాజమార్గం. ఇప్పుడు అధ్యయనం గురించి చూద్దాం.
అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః.
ఏ పురుషుడైతే ఈ ధర్మమైన మన ఇద్దరి సంవాదాన్ని అధ్యేష్యతే బాగుగా మననం చేస్తాడు, అతని ద్వారా నేను జ్ఞానయజ్ఞంచే పూజింపబడుదును. అంటే అలాంటి యజ్ఞానికి పరిణామం జ్ఞానం. దాని స్వరూపం లోగడ చెప్పబడింది. దాని తాత్పర్యం సాక్షాత్కారంతో బాటు లభించే జ్ఞానం.
శ్రద్ధావానన సూయశ్చ శృణుయాదపి యో నరః సోపి శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్య కర్మణా.
ఏ పురుషుడైతే శ్రద్ధతో యుక్తుడై ఈర్ష్యారహితుడై కేవలం వింటాడు, అతను కూడా పాపాల నుంచి ముక్తుడై ఉత్తమ కర్మలు చేసేవారి యొక్క శ్రేష్టమైన లోకాలను పొందుతాడు. అంటే చెయ్యడం కూడా చేతకానప్పుడు వినండి చాలు, ఉత్తమ లోకం అప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే అతను చిత్తంలో ఆ ఉపదేశాన్ని గ్రహిస్తాడు కదా. ఇక్కడ 67 నుంచి 71 వరకు 5 శ్లోకాలలో భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, గీతోపదేశాన్ని అయోగ్యులకు చెప్పరాదు, అనధికారులకు చెప్పరాదు, కానీ శ్రద్ధాయుక్తుడికి తప్పక చెప్పాలి. దానిని వినిన భక్తుడు నన్ను పొందుతాడు. ఎందుకంటే అతి గోపనీయమైన కథను విన్న పురుషుడు నడవడం మొదలు పెడతాడు. ఎవరైతే భక్తులకు చెబుతారో అంతకంటే అధికంగా ప్రియమైన వక్త నాకు ఇంకొకడు లేడు. ఎవరైతే అధ్యయనం చేస్తారో వారి ద్వారా నేను జ్ఞానయజ్ఞంచే పూజింపబడుతును. యజ్ఞం యొక్క పరిణామమే జ్ఞానం. ఎవరైతే గీతానుసారంగా కర్మ చేయడంలో అసమర్థుడో కానీ శ్రద్ధతో మాత్రం వింటాడో అతను కూడా పుణ్యలోకాలను పొందుతాడు. ఈ ప్రకారంగా భగవాన్ శ్రీకృష్ణుడు గీతను చెప్పడం, వినడం మరియు అధ్యయనాల ప్రతిఫలం గురించి చెప్పాడు. ప్రశ్నకు సమాధానం ముగిసింది. ఇప్పుడు చివరిలో అతను అర్జునుణ్ణడుగుతాడు, ఏమైనా అర్థమైందా అని.
కచ్చిదే తచ్చృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్ చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ.
హే పార్థ, నా ఈ వచనాలను నువ్వు ఏకాగ్రచిత్తంతో విన్నావా? నీ అజ్ఞానంచే ఉత్పన్నమైన మోహం నష్టమయ్యిందా? అప్పుడు అర్జునుడంటాడు, అర్జున వాచ,
నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ.
అచ్యుత, మీ కృప వలన నా మోహం నష్టమైపోయింది, నాకు స్మృతి లభించింది. ఏ రహస్యమయ జ్ఞానాన్నైతే మనువు స్మృతి పరంపర ద్వారా కొనసాగించాడో దానినే అర్జునుడు పొందాడు. ఇప్పుడు సందేహరహితుడనై సంసిద్ధుడనై ఉన్నాను, మీ ఆజ్ఞను పాలిస్తాను. కాని మొట్టమొదట సైన్యాన్ని పరీక్షించినప్పుడు రెండు సేనలలోనూ స్వజనులను చూసి అర్జునుడు వ్యాకుల పడిపోయాడు. అతనేమని నివేదించుకున్నాడంటే, గోవింద, స్వజనులను చంపి మేమెలా సుఖంగా ఉంటాం? ఇలాంటి యుద్ధం వలన శాశ్వత కులధర్మం నష్టమైపోతుంది, పిండోదక క్రియలు లుప్తమైపోతాయి, వర్ణసంకరం జరుగుతుంది, మనం అర్థం చేసుకోగలవారమై ఉండి కూడా పాపాన్ని చెయ్య ఉద్యుక్తులమయ్యాం. దీని నుంచి తప్పించుకునేందుకు ఉపాయం ఎందుకు ఆలోచించరాదు? శస్త్రధారులైన ఈ కౌరవులు శస్త్రరహితుడనైన నన్ను రణంలో చంపవచ్చుగాక. ఆ చావడం కూడా శ్రేయస్కరమే. గోవింద, నేను యుద్ధం చేయను అంటూ అతను రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. ఈ ప్రకారంగా గీతలో అర్జునుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని ముందు ప్రశ్నల పరంపరను గుప్పించాడు. ఎలా అంటే, అధ్యాయం 2, 7 శ్లోకం. దేనివలనైతే నేను పరమశ్రేయాన్ని పొందగలను, ఆ సాధనను నాకై చెప్పండి. అధ్యాయం 2, 54. స్థితప్రజ్ఞుడైన మహాపురుషుడి యొక్క లక్షణం ఏమిటి? అధ్యాయం 3, 1. మీ దృష్టిలో జ్ఞానయోగం శ్రేష్టమైనప్పుడు నన్ను భయంకర కర్మలలో ఎందుకు పడేస్తారు? అధ్యాయం 3, 36. మనుష్యుడు వద్దనుకుంటూ కూడా ఎవరి ప్రేరణ వలన పాపాల్ని ఆచరిస్తాడు? అధ్యాయం 4, 4. మీరు ఇప్పుడు జన్మించారు, మరియు సూర్యుడు చాలా పురాతనమైనవాడు. మరి కల్పానికి ఆదిలో యోగాన్ని సూర్యునికి మీరే చెప్పారని నేనెలా నమ్మాలి? అధ్యాయం 5, 1. అప్పుడప్పుడు మీరు సన్యాసాన్ని ప్రశంసిస్తారు, అప్పుడప్పుడు నిష్కామకర్మను ప్రశంసిస్తారు. వీటిలో ఒక్కదాని నిశ్చయం చేసి, దేనివల్లనైతే నేను పరమశ్రేయాన్ని పొందగలను, దానిని నాకు చెప్పండి. అధ్యాయం 6, 35. మనస్సు చంచలమైంది, మరి శిథిల ప్రయత్నం చేసే శ్రద్ధగల పురుషులు మిమ్మల్ని పొందక ఏ దుర్గతిని పొందుతారు? అధ్యాయం 8, 1-2. గోవింద, ఎవరినైతే మీరు వర్ణించి చెప్పారో ఆ బ్రహ్మ ఏమిటి, ఆ ఆధ్యాత్మం ఏమిటి, అధిదైవం అధిభూతం అంటే ఏమిటి, ఈ శరీరంలో అధియజ్ఞం ఎవరు, ఆ కర్మ ఏమిటి, చివరి సమయంలో మీరు ఏ ప్రకారంగా తెలుసుకోబడతారు, ఇలా 7 ప్రశ్నలడిగాడు. అధ్యాయం 10, 17. అర్జునుడు జిజ్ఞాసను చూపాడు. నిరంతరం చింతన చేస్తూ నేను ఏ ఏ భావాల ద్వారా మిమ్మల్ని స్మరించగలను. అధ్యాయం 11 శ్లోకం 4. ఏ విభూతులను మీరు వర్ణించి చెప్పారో నేను ప్రత్యక్షంగా వాటిని చూడాలనుకుంటున్నాను. అధ్యాయం 12 శ్లోకం 1. ఒక రకం భక్తులు అనన్యశ్రద్ధతో చక్కగా మీ ఉపాసన చేస్తారు. రెండవ రకం వారు అక్షరం అవ్యక్తం యొక్క ఉపాసన చేస్తారు. ఈ ఇద్దరిలో ఉత్తమ యోగవేత్త ఎవరు? అధ్యాయం 14 శ్లోకం 21. మూడు గుణాల కంటే అతీతుడైన పురుషుడు ఏ లక్షణాలు గలవాడవుతాడు? మనుష్యుడు ఏ ఉపాయం చేత ఈ మూడు గుణాల కంటే అతీతుడు కాగలడు? అధ్యాయం 17 శ్లోకం 1. ఏ మనుష్యుడైతే శాస్త్రవిధిని వదిలివేసినా శ్రద్ధతో యుక్తుడై యజ్ఞం చేస్తాడో అతని గతి ఏమవుతుంది? అధ్యాయం 18 శ్లోకం 1. హే మహాబాహు, నేను త్యాగం మరియు సన్యాసం యొక్క స్వరూపాలను వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రకారంగా అర్జునుడు ప్రశ్నిస్తూ పోయాడు. వేటినైతే అతను అడగలేకపోయాడో ఆ గోపనీయ రహస్యాలను భగవంతుడు స్వయంగా చెప్పాడు. వీటికి సమాధానాలు లభించగానే అతను ప్రశ్నల నుంచి విరతుడైపోయి ఇలా చెప్పాడు. గోవింద, ఇప్పుడు నేను మీ ఆజ్ఞను పాలిస్తాను. వాస్తవానికి ఈ ప్రశ్నలు మానవ మాత్రుల కోసమే. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పొందకుండా ఏ సాధకుడు కూడా శ్రేయపదంపై పురోగమించలేడు. కాబట్టి సద్గురువు యొక్క ఆదేశాలను పాటించడానికి, శ్రేయోపదంపై అగ్రసరులవ్వడానికి సంపూర్ణ గీత యొక్క శ్రవణం చాలా అవసరం. అర్జునుడికి సమాధానాలు దొరికాయి. దానితోబాటే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని శ్రీముఖం నుంచి నిశ్శృతవాణి ఉపసంహారమైంది. 11వ అధ్యాయంలో విరాట్ రూప దర్శనం చేయించిన తర్వాత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, అనన్య భక్తి ద్వారా ఈ ప్రకారంగా చూడటానికి, తత్వంతో తెలుసుకునేందుకు మరియు ప్రవేశం చేయడానికి సులభ సాధ్యుణ్ణి. ఈ ప్రకారంగా దర్శనం చెయ్యవారు సాక్షాత్తు నా స్వరూపాన్ని పొందుతారు. ఆ తర్వాత అర్జునుని అడుగుతాడు, నీ మోహం నష్టమైందా అని. అర్జునుడన్నాడు, నా మోహం నష్టమైపోయింది, నేను నా స్మృతిని తిరిగి పొందాను, మీరేం చెబుతారో అదే చేస్తాను. దర్శనం అవడంతోనే అర్జునుడు ముక్తుడవ్వాల్సింది. వాస్తవానికి అర్జునుడు ఏం కావాలో అదైపోయాడు. కాని శాస్త్రం భవిష్యత్తరం వారి కోసం వ్రాయబడుతుంది. దాని ఉపయోగం మీ అందరికోసమే అవుతుంది. సంజయ ఉవాచ.
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం.
సంజయుడన్నాడు, ఈ ప్రకారంగా నేను వాసుదేవుడు మరియు మహాత్ముడైన అర్జునుడి మధ్య జరిగిన ఈ విలక్షణమైన మరియు రోమాంచకమైన సంవాదాన్ని విన్నాను. అతనిలో వినే సామర్థ్యం ఎలా వచ్చింది? ఇంకా అంటాడు,
వ్యాస ప్రసాదాశ్రితవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం.
శ్రీ వ్యాసుల వారు దయతో ప్రసాదించిన దివ్యదృష్టి కారణంగా నేను ఈ పరమ గోపనీయ యోగాన్ని సాక్షాత్తు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతూ ఉండగా విన్నాను. సంజయుడు శ్రీకృష్ణుణ్ణి యోగేశ్వరుడుగా భావించాడు. ఎవరైతే స్వయంగా యోగి మరియు ఇతరులకు కూడా యోగ ప్రదానం చేసే సామర్థ్యం కలవాడో అతను యోగేశ్వరుడు.
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సౌవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం విశ్యామి చ ముహుర్ముహు.
హే రాజా, ధృతరాష్ట్ర, కేశవుడు మరియు అర్జునుడి ఈ కళ్యాణకారకమైన అద్భుతమైన సంవాదాన్ని తిరిగి స్మరణ చేసుకుని నేను మరీ మరీ హర్షితుడనవుతున్నాను. కాబట్టి ఈ సంవాదాన్ని సర్వదా స్మరణ చేసుకుంటూ ఉండాలి. దీని స్మృతి వలన ప్రసన్నంగా ఉండాలి. ఇప్పుడు అతని స్వరూపాన్ని స్మరణ చేసుకుని సంజయుడంటాడు,
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ రిష్యామి చ పునః పునః.
హే రాజా, ఆ హరి యొక్క అతి అద్భుత రూపాన్ని తిరిగి తిరిగి స్మరణ చేసుకుని నా చిత్తంలో మహా ఆశ్చర్యం కలుగుతోంది. నేను మరీ మరీ హర్షితుడనవుతున్నాను. ఇష్టదైవం యొక్క స్వరూపం మళ్లీ మళ్లీ స్మరణ చెయ్యవలసిన వస్తువు. చివరిలో సంజయుడు నిర్ణయం చేస్తాడు.
యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్ మమ తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్ మమ.
రాజా, ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ధనుర్ధరుడు ఉన్నారో అక్కడే శ్రీహి ఐశ్వర్యం, విజయం, ఈశ్వరీయ విభూతులు మరియు చంచలంగా ఉండే ప్రపంచంలో అచంచలంగా ఉండే నీతి ఉంటాయని నా అభిప్రాయం. ఈరోజు ధనుర్ధరుడైన అర్జునుడు లేడు. అంటే ఈ నీతి, విజయం, విభూతులు అర్జునుడి వరకే నియమితమైపోయాయా? తత్సామయికమేనా ఇది? అంటే ద్వాపరంలోనే సమాప్తమైపోయిందా? కాని అదేమి లేదు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, నేను అందరి హృదయదేశంలో నివాసముంటాను అని. మీ హృదయంలో కూడా అతను ఉన్నాడు. అనురాగమే అర్జునుడు. అనురాగమంటే మీ అంతఃకరణంలో ఇష్టదైవోన్ముఖమైన ప్రీతి. ఇలాంటి అనురాగం గనక మీలో ఉంటే సర్వదా వాస్తవమైన విజయం లభిస్తుంది. అచల స్థితిని ఇప్పించే నీతి కూడా సర్వదా ఉంటుంది. అంతేకాని ఎప్పుడూ ఉందని కాదు. ఎప్పటి వరకు ప్రాణులు ఉంటాయో పరమాత్ముడి నివాసం వారి హృదయదేశంలో ఉంటుంది. వికలమైన ఆత్మలు వాటిని పొందే కోరిక కలిగి ఉంటాయో మరియు వారిలో ఎవరి హృదయంలోనైనా అతనిని పొందాలనే అనురాగం ఉబుకుతుందో అతనే అర్జునుడి శ్రేణికి చెందినవాడవుతాడు. ఎందుకంటే అనురాగమే అర్జునుడు కాబట్టి. మానవ మాత్రుడు దీనికి అభ్యర్థి కావచ్చు. సారాంశం. ఇది గీత యొక్క అంతిమ అధ్యాయం. ఆరంభంలోనే అర్జునుడు ప్రశ్నించాడు, ప్రభు, నేను త్యాగం మరియు సన్యాసాల తేడాని మరియు స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు దీనిని గురించి ప్రచలితమై ఉన్న 4 అభిప్రాయాల్ని గురించి చర్చించాడు. వాటిలో ఒకటి అసలైంది కూడా ఉంది. దీనితో కలిసిమెలిసి ఉండే ఒక అభిప్రాయాన్ని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన నిర్ణయంగా చెప్పాడు. యజ్ఞం, దానం మరియు తపస్సులు ఏ కాలంలోనూ త్యాగం చేయ యోగ్యం కానివి. ఇవి మనుషులను కూడా పవిత్రం చేసేవి. ఈ 3 ఉంచుకుని వీటిని విరోధించే వికారాలను త్యాగం చేయడమే వాస్తవికమైన త్యాగం. ఇది సాత్విక త్యాగం. ప్రతిఫల వాంఛతో చేసే త్యాగం రాజస త్యాగం. మోహంచేత నియతకర్మని త్యజించటం తామసిక త్యాగం. మరియు సన్యాసం త్యాగం యొక్క చరమోత్కృష్ట దశ. నియతకర్మచే మరియు ధ్యానంచే పొందే సుఖం సాత్వికం. ఇంద్రియాల మరియు విషయాల అనుభవ సుఖం రాజస సుఖం. తృప్తిదాయక అన్నం ఉత్పత్తి చేయనటువంటి దుఃఖమైన సుఖం తామస సుఖం. మనుష్య మాత్రుని ద్వారా శాస్త్రానికి అనుకూలంగా లేక విరుద్ధంగా కార్యం జరగడానికి 5 కారణాలున్నాయి. కర్త, మనస్సు, వేరువేరు కారణాలు. వేటివేటి ద్వారా చేయబడుతుందో శుభకార్యమైతే వివేకం, వైరాగ్యం, నిరోధం, నియంత్రణ కారణాలు. అశుభకార్యాలైతే కామం, క్రోధం, రాగద్వేషాలు ఇత్యాదులు కారణాలవుతాయి. నానా రకాల కోరికలు. కోరికలు అనంతం, అన్నీ నెరవేరవు. ఏ కోరికతో ఆధారం సమ్మిళితమవుతుందో కేవలం ఆ కోరిక మాత్రమే నెరవేరవచ్చు. 4వ కారణం ఆధారం అంటే సాధనం. మరియు 5వది హేతువు, దైవం అంటే ప్రారబ్ధం లేక సంస్కారం. ప్రతి పని జరగడంలో ఇవే 5 కారణాలైనా కూడా ఎవరైతే కైవల్య స్వరూపుడైన పరమాత్ముణ్ణి కర్తగా భావిస్తాడో ఆ మూఢబుద్ధి గలవాడు యథార్థం తెలియనివాడు. అంటే భగవంతుడు చేయడు కాని లోగడ చెబుతూ వచ్చాడు. అర్జున, నువ్వు నిమిత్త మాత్రుడవై నిలబడు చాలు. కర్త గీర్త అంతా నేనే. ఆఖరికి ఆ మహాపురుషుని ఆశయం ఏమిటి? వాస్తవానికి ప్రకృతి మరియు పురుషునికి మధ్య ఒక ఆకర్షణ రేఖ ఉంది. ఎప్పటి వరకు మనుష్యుడు ప్రకృతిలో వ్యవహరిస్తాడో అప్పటి వరకు మాయ ప్రేరణ ఇస్తుంది. ఎప్పుడైతే అతను దీనికంటే ఉన్నతుడై ఇష్టదైవానికి సమర్పితుడవుతాడో ఆ ఇష్టదైవం ఎప్పుడైతే హృదయ దేశంలో రధుడైపోతాడో అప్పుడింకా భగవంతుడు చేస్తాడు. అలాంటి స్థాయిలో అర్జునుడున్నాడు, సంజయుడు కూడా, మరియు అందరూ. ఇందులోకి చేరడానికి విధానం ఉంది. కాబట్టిక్కడ భగవంతుడు ప్రేరణ ఇస్తాడు. పూర్ణ జ్ఞాతుడైన మహాపురుషుడు తెలుసుకోవడానికి విధి విధానం మరియు జ్ఞేయుడైన పరమాత్ముడు. ఈ 3 సంయోగం చేతనే కర్మకు ప్రేరణ దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా అనుభవం గల మహాపురుషుని అంటే సద్గురువు సాన్నిధ్యంలో అర్థం చేసుకునే ప్రయాస చెయ్యాలి. వర్ణ వ్యవస్థ యొక్క ప్రసంగాన్ని 4వసారి ఎత్తుకుంటూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ఇంద్రియాల నియంత్రణ, మనస్సు యొక్క నిరోధం, ఏకాగ్రత, శరీరం, వాక్కు మరియు మనస్సులను ఇష్టదైవానికి అనుగుణంగా తపింపచేయడం, ఈశ్వరీయ జ్ఞానం యొక్క సంచారం, ఈశ్వరీయ నిర్దేశనలపై నడిచే సామర్థ్యం ఇత్యాది బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే యోగ్యతలు బ్రాహ్మణ శ్రేణికి చెందిన కర్మ. శౌర్యం, వెనుకాడని స్వభావం, అన్ని భావాలపై ఆధిపత్య భావం, కర్మలో ప్రవృత్తుడయ్యే దక్షత క్షత్రియ శ్రేణి యొక్క కర్మ. ఇంద్రియాల సంరక్షణ, ఆత్మిక సంపత్తి యొక్క సంవర్ధనం ఇత్యాది వైశ్యశ్రేణి యొక్క కర్మ. పరిచర్య, శూద్రశ్రేణి యొక్క కర్మ. శూద్రుడు అంటే ఒక జాతి కాదు. శూద్రుడు అంటే అర్థం అల్పజ్ఞుడైన సాధకుడు. నియత కర్మ అయిన చింతనలో 2 గంటల పాటు కూర్చుని 10 నిమిషాలు కూడా తన పక్షానికి తిప్పుకోలేడు. శరీరం మాత్రం కూర్చుంది, కాని ఏ మనస్సైతే కూర్చోవాలో అది గాలితో కబుర్లు చెబుతోంది. అలాంటి సాధకుడికి కళ్యాణం అంటే మేలు ఎలా ఉనగొడుతుంది? అతను తనకంటే ఉన్నత దశలో గలవారికి లేక సద్గురువుకి సేవలు చెయ్యాలి. మెల్లమెల్లగా అతనిలో కూడా సంస్కారాలు వికసిస్తాయి, వేగం పుంజుకుంటాయి. కాబట్టి ఈ అల్పజ్ఞుడి కర్మ సేవతో ప్రారంభమవుతుంది. కర్మ ఒక్కటే, నియత కర్మ, చింతన. దాని కర్త యొక్క 4 శ్రేణులు: అతి ఉత్తమం, ఉత్తమం, మధ్యమం మరియు నికృష్టం. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర శ్రేణులు. మనుషులనుగాక గుణాలను బట్టి కర్మను 4 భాగాలుగా విభజించడమయ్యింది. గీతోక్త వర్ణాలకు అర్థం ఇదే. తత్వాన్ని స్పష్టం చేస్తూ శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, ఆ పరమసిద్ధి యొక్క విధిని చెబుతాను. అదే జ్ఞానానికి పరాకాష్ఠ. వివేకం, వైరాగ్యం, నిరోధం, నియంత్రణ, ధారావాహిక చింతన మరియు ధ్యానం అనే ప్రవృత్తి బ్రహ్మలో ప్రవేశాన్నిప్పించగలిగే యోగ్యత. ఇవన్నీ పరిపక్వమైనప్పుడు ప్రకృతిలో చిక్కుపడేసే కామం, క్రోధం, రాగద్వేషాది ప్రవృత్తులు పూర్తిగా శాంతించినప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తి బ్రహ్మను తెలుసుకునేందుకు యోగ్యుడవుతాడు. ఆ యోగ్యత పేరు పరాభక్తి. పరాభక్తి ద్వారానే అతను తత్వాన్ని తెలుసుకుంటాడు. తత్వం ఏమిటి అంటే అన్నాడు, నేనెవరిని, ఏ ఏ విభూతులతో యుక్తుడనై ఉన్నాను, దానిని తెలుసుకుంటాడు. అంటే పరమాత్ముడెవరు? పరమాత్ముడు అవ్యక్తం, శాశ్వతతత్వం, అపరివర్తనశీలం మొదలైన అలౌకిక గుణధర్మాలు గలవాడు. దానిని తెలుసుకుంటాడు మరియు తెలుసుకుని తక్షణం అతను నాలో స్థితుడైపోతాడు. కాబట్టి తత్వం అంటే పరమతత్వమే గాని 5 లేక 25 తత్వాలు కావు. బ్రహ్మప్రాప్తితో పాటే ఆత్మ ఆ స్వరూపంలోనే స్థితమైపోతుంది, అవే గుణధర్మాలతో యుక్తమైపోతుంది. ఈశ్వరుని యొక్క నివాసం గురించి చెబుతూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, ఆ ఈశ్వరుడు సమస్త భూతాల హృదయదేశంలో నివసిస్తాడు. కాని మాయారూపమైన యంత్రం మీద ఆరూఢులైన లోకులు దారి తప్పిపోతారు, కాబట్టి తెలుసుకోలేరు. అర్జున, నువ్వు హృదయంలో స్థితుడైన ఆ ఈశ్వరుని శరణు పొందు. దీనికంటే కూడా గోపనీయమైన రహస్యం ఇంకొకటుంది. అన్ని ధర్మాలను గురించి చింత వదిలిపెట్టి నువ్వు నా శరణులోకిరా, నువ్వు నన్ను పొందుతావు. ఈ రహస్యాన్ని అనధికారులకు, అయోగ్యులకు చెప్పరాదు. ఎవరైతే భక్తులు కారు వారికి చెప్పరాదు, కాని ఎవరైతే భక్తులో వారికి తప్పకుండా చెప్పాలి. అతని నుంచి దాచి ఉంచితే అతనికి కళ్యాణమెలా అవుతుంది, మేలు ఎలా జరుగుతుంది? చివరిలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అడిగాడు, అర్జున, నేను చెప్పిందంతా నువ్వు బాగుగా విన్నావా, అర్థం చేసుకున్నావా, నీ మోహం నష్టమైందా అని. అర్జునుడన్నాడు, భగవాన్, నా మోహం వినష్టమైపోయింది, నేను నా స్మృతిని పొందాను. మీరేం చెబుతున్నారో అదే సత్యం, మరియు ఇప్పుడు ఏది చెబితే నేను అదే చేస్తాను అని. వీరిద్దరి సంవాదాన్ని చక్కగా విన్న సంజయుడు నిర్ణయాన్నిస్తాడు, శ్రీకృష్ణుడు మహాయోగేశ్వరుడు మరియు అర్జునుడు ఒక మహాత్ముడు. వారి సంవాదాన్ని మళ్లీ మళ్లీ స్మరణ చేసుకుని అతను హర్షితుడవుతున్నాడు. కాబట్టి దీని స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ హరి యొక్క రూపుని గుర్తు చేసుకుని కూడా అతను మరీ మరీ హర్షితుడవుతున్నాడు. కాబట్టి మళ్లీ మళ్లీ స్వరూపాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మహాత్ముడైన అర్జునుడు ఉంటారో అక్కడ శ్రీ ఉంటుంది. విజయం, విభూతులు మరియు ధ్రువనీతి కూడా ఉంటాయి. సృష్టిలో నీతులు ఈరోజు ఉంటే రేపు మారిపోతాయి. ధ్రువుడు ఏకమాత్ర పరమాత్ముడు, అతనిలో ప్రవేశం ఇప్పించే నీతి, ధ్రువనీతి కూడా అక్కడే ఉంటుంది. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ద్వాపర కాలంలోని విశేష వ్యక్తులు అని భావిస్తే ఈరోజు అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు కానీ లేరు. అలాంటప్పుడు మీకు విజయంగానే విభూతులుగానే దొరకరాదు. అప్పుడు గీత మీకోసం వ్యర్థమా? కాదు, శ్రీకృష్ణుడు ఒక యోగి. అనురాగంతో నిండిన హృదయం గల మహాత్ముడే అర్జునుడు. వీరు ఎల్లప్పటికీ ఉన్నారు మరియు ఉంటారు. శ్రీకృష్ణుడు తన పరిచయాన్నిస్తూ అంటాడు, నేను అవ్యక్తుడనే, కాని ఏ భావాన్నైతే నేను పొంది ఉన్నానో ఆ ఈశ్వరుడు అందరి హృదయదేశంలో నివసిస్తాడు. అతను ఎల్లప్పుడూ ఉన్నాడు, ఉంటాడు కూడా. అందరూ అతని శరణులోకి వెళ్ళాలి. శరణు పొందేవారే ఆ మహాత్ములు, అనురాగవంతులు. అనురాగమే అర్జునుడు. దీనికోసం ఎవరైనా స్థితప్రజ్ఞుడైన మహాపురుషుని శరణు పొందటం అత్యంత ఆవశ్యకమైనది. ఎందుకంటే అతనే దీనికి ప్రేరకుడు. ఈ అధ్యాయంలో సన్యాసం యొక్క స్వరూపం స్పష్టం చేయబడింది. సర్వస్వం యొక్క న్యాసమే సన్యాసం. కేవలం వేషధారణ చేసుకుంటే సన్యాసం కాదు. అంతేకాకుండా దీనితో పాటు ఏకాంత సేవను చేస్తూ నియత కర్మలో తన శక్తిని తెలుసుకుని లేక సమర్పణ భావంతో కూడి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రాప్తితో బాటుగా సంపూర్ణ కర్మల త్యాగమే సన్యాసం. అది మోక్షానికి పర్యాయం. ఇదే సన్యాసానికి పరాకాష్ఠ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయ. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత అనే ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో సన్యాసయోగం అనే పేరుగల 18వ అధ్యాయం పూర్తయ్యింది. ఇతి శ్రీమత్పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానందకృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్పరమహంస పరమానందగారి శిష్యుడు స్వామి అడగడానందగారిచే రచించబడిన శ్రీమద్భగవద్గీత యొక్క భాష్యం యథార్థగీతలో సన్యాసయోగం అనే 18వ అధ్యాయం పూర్తయ్యింది. హరి ఓ.